అపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకావిరామం శ్రీరామం భూయో భూయో నామ్యహం తత్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధుక్షరంతి వసతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరస్మితి స్వే నామాని నారాయణ గోచరాణి.
ఎప్పుడైనా ఏదైనా ఒక ముహూర్తాలు లాంటివి పెట్టుకుంటే కార్యాలకి తమ గోత్రం తమ పేరు తమ నామంతో ముహూర్తాలు పెట్టేవాళ్ళు కాదు, తమ ఇరవేలు పైనటువంటి స్వామి మీద ఒక ముహూర్తాలు పెట్టుకునేవారు. ఏ పని చేసినా ఆయన చేసుకుంటున్నాయి, అంటే ఇంటికి యజమాని ఆయన అని భావించేవారు. ఇంట్లో ఆరాధ్యమైనటువంటి దైవం వాళ్ళకి ఇంటి యజమాని. మరి వీళ్ళందరూ ఆ దైవం యొక్క పరిచారకులు. ఆ యజమాని, ఆ ఇంటికి ఉండేటువంటి యజమాని, ఆ ఇంటి ఉండే యజమానురాలు, ఆ యజమాని యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క బంధువులు, వీళ్ళందరూ కూడా ఇంటికి అసలు యజమాని తమ దేవుడు అని భావన చేసేవారు. కనుక ఏ పని చేసినా చేయాల్సింది ఆయన, కనుక ఆయన గోత్రం ఆయన నామంతో ముహూర్తాలు వెతికేవారు, ఇళ్ళు అలానే చూసేవారు. మరి ఆయన మారడు కదండి, యజమాని అయితే మారడు కదా. తాతగారి కాలంలోనూ ఆయన వెలిపే, ఆయన తాతగారి కాలంలోనూ ఆయన వెలిపే, ఆయన ఉత్తాధికారం కాలంలోనూ ఆయన వెలిపే. ఇలవేళ్లు పోస్తుంది. ఇలవేళ్ళు అంటే ఇంటి దేవుడు అని కదండి. ఆ ఇంటి దేవుడు అట్లానే వస్తూ ఉండేవాడు. అలా వస్తూ ఉండేవాడు కనుక ఎప్పుడైనా ఆయన్ని బట్టే ముహూర్తాలు పెట్టడం చేత ఇంటి డిఫరెన్సెస్ అనేది ఆ ఇంటికి వాస్తు కుదరడం కుదరకపోవడం అనేది ప్రశ్న వచ్చేది కాదండి. అన్ని సక్రమంగా ఉండేవి. మరి ఇప్పుడు మీ నాన్నగారు పూజ చేసేది వేరు, నువ్వు పూజ చేసేది వేరు, నీ అన్న పూజ చేసేది వేరు, మీ ఆవిడ పూజ చేసేది వేరు, మీ కొడుకు పూజ చేసేది వేరు. ఎవడి ఇప్పుడు మనకి దేవతల్లో కూడా ఏదో వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దేవతల్ని చూస్ చేసుకోసండి. ఇదంతా మనది స్వయంవరం అయిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడు ఆ స్వయంవరం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాడిని వెతుక్కోవడం అని అర్థం అండి. అలాగే వెతుక్కోవడం ఒకసారి వెతుక్కుంటారు కదండి. ఇదివరకు పూర్వం స్వయంవరాలు చేసేటప్పుడు అందరు రాజులు అక్కడ ఉన్నట్టయితే ఏదో వీళ్ళే మాల పట్టుకెళ్లి ఓ నాకి తగ్గ నచ్చాడు అని వాడి మీద మాల వేసి, వాడి మెళ్ళలో మాల వేసి సరే వాడితోటి జీవితం సాగించేవారు. అయితే ఆ స్వయంవరం ఒకసారే కానీ ఇప్పుడు మనకి ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క స్వయంవరం అండి. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క స్వయంవరం. అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవతలు వాళ్ళకి, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పద్ధతులు వాళ్ళవి. ఇది స్వేచ్ఛ. ఇప్పుడు మనుషులకి స్వేచ్ఛ అండి, స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు. నీ స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యానికి హద్దు లేదయ్యా. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడితే కారు కూతలు కూలుట అంటారండి. మాట్లాడటం అని రసదాన్ని అలాంటి వాడిని కూడా శిక్షిస్తారు. స్వతంత్రతకైనా ఒక హద్దు ఉంటుందండి. స్వతంత్రత అంటే విశృంఖలత కాదు. ఎడా చూసిన విశృంఖలత అంటే అడ్డు ఆపు లేకుండా ప్రవర్తించడం అని అర్థమండి. స్వతంత్రత అంటే ఒక పద్ధతిలో జీవితాన్ని సాగించడం అని అర్థం. తనకుండేటటువంటి శక్తిని వినియోగించుకోనడానికి ఎవరి యొక్క ప్రమేయము అక్కర లేకుండుట దాన్ని స్వాతంత్ర్యం అంట. అంతే తప్ప నాకు స్వతంత్రము ఉంది కదా అని కనిపించిన వాళ్ళంత కనిపించడం లాక్కుంటా స్వతంత్రమే. స్వేచ్ఛా ప్రవృత్తి మాకు కూడా స్వేచ్ఛావాదులు తీర్చుకునేటటువంటి దేశంలో మేము కూడా పుట్టినాము. కనిపించిన వాళ్ళ తిట్టడం, కనిపించిన వాళ్ళ కొట్టడం, కనిపించిన లాక్కోవడం ఇలా చేస్తే ఏం చేస్తారండి వాడిని? లూజ్ అంటారండి వాడిని. వాడిని పెట్టే హాస్పిటల్స్ వేరే ఉంటాయి, అలాంటి వాళ్ళని పెట్టేటువంటి స్థానాలు కూడా వేరే ఉంటాయి. స్వేచ్ఛా ప్రవృత్తి అయిపోయిన ఇవాళ దేవతల యొక్క ఆరాధనా పద్ధతుల్లోనూ మన దేవుళ్ళని అసలు సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి కూడా స్వాతంత్ర్యం. కానీ ఇదివరకు ఆ ఇంటి యజమాని విషయంలో అట్లాంటి స్వేచ్ఛ వాళ్ళు దుర్వినియోగం చేసుకునేవారు కారు ఇప్పుడు కూడా. కదా అమ్మగారు నాన్నగారు ఏది ఆరాధన చేస్తే నాకు అదే ఆరాధ్యం అంటూ ఆ దేవుణ్ణి ప్రధానం చేసుకుని ఆ మార్గంలో వాళ్ళు సాగుతుండేవారు. వారి తర్వాత వచ్చే సంతానం కూడా వాళ్లనే, ఆ తర్వాత వచ్చే సంతానం. అందుకోసం అది ఇలా వేలుపు అయింది. ఏ పని చేసినా అక్కడికి వెళ్ళి చెప్పేవారు, హే భగవన్ ఈ పని చేస్తున్నావయ్యా నీకోసం అనేవారు. ఏ పని పూర్తయినా అక్కడికి వెళ్ళి భగవన్ ఇగో నీకోసం ఏ పని చేసావయ్యా అని చెప్పుకునేవారు. ఏది లభించినా భగవన్ నువ్వు ఇది ప్రసాదించావయ్యా అని అక్కడ విన్నవించుకునేవారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అక్కడ చెప్పుకునేవారండి. ఎక్కడికి అక్కడికి ఈ మంత్రాలకి ఆ తంత్రాలకి ఈ సోమవారం దగ్గరికి ఆ సోమవారం దగ్గరికి చిగురు చూపించడానికి లేకపోతే ఇంకోటి చేయడానికి పడుగులు ఉరుకులు పెట్టేవారు కాదండి. ఏదొచ్చినా అక్కడ దేవుడు చేత కాని వాడైతే కదండి ఇక్కడికి అక్కడికి పరుగులు పెడదాం. ఇప్పుడు ఎంత దారుణమైన స్థితి వచ్చిందంటే ఒక దేవుడి దగ్గర అర్చకుడుగా పూజ చేసేవాడు కూడా ఆ దేవుడి మీద నమ్మకం లేకుండా చేస్తున్నాడు. వాడు వచ్చే వాళ్ళందరికీ తల మీద తెరకోవడం పెడతాడు, మీరెక్కడ పెట్టించుకోవడం పెడతాడు, ఇక్కడికి నదులు పెట్టేసి. ఇది దారుణమైనటువంటి స్థితి అన్నమాట. అంటే బొత్తిగా మనుషుల్లో ఏమాత్రం కూడా ఇంటిగ్రేషన్ అనేటటువంటిది లేకుండా పొడవడిపోయింది అనమాట. ఒక మానసికమైనటువంటి ఏకీభావం అనేటటువంటి వ్యక్తులలో పూర్తిగా లోపించిపోయింది. అయితే ఇండ్లలో కూడా అదే స్థితి ఏర్పడటం చేత తండ్రి గారికి దేవుడు యజమాని, కొడుకు వచ్చేవాడు యజమాని తండ్రి కాడు ఆ దేవుడు కాడు నేనే యజమాని అంటాడు. ఇదరికి ఆ యజమానికి పేరును బట్టో లేకపోతే నక్షత్రాన్ని బట్టో వాస్తు ముహూర్తాలు పెట్టేవారు, అన్ని సెట్ అయ్యేవి. ఇప్పుడు తండ్రి గారికి పెట్టిన రెండు వాస్తు తనకి పడతాయి కదా, ఎందుకంటే ఆయన నక్షత్రం వేరు ఆయన పేరు వేరు, తన నక్షత్రం వేరు తన పేరు వేరు. ఇప్పుడు వాడికి వీడికి వాస్తు ఎట్లా కుదురుతుంది ఒకటిగా కుదరదు. అంచేత తాతలు తండ్రుల దగ్గర నుంచి అత్తొచ్చిన ఇళ్లు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే సంతానానికి అచ్చి రావడం మానేసి ఆ ఇండ్లని కూలగొట్టేసి లేకపోతే ఆ ఇండ్లను అమ్మేసి లేకపోతే ఆ వదిలేసి లేదా వాటిని మార్చేసి ఇట్లా బతుకుతున్నారు. వాళ్ళ ఆస్తి మాత్రం కావాలండి, తమట చూస్తుందండి. వాళ్ళ ఆస్తి దగ్గర మళ్ళీ కాంప్రమైజ్ కారండి. ఆస్తి అంతా మాత్రం చక్కగా యథాతథంగా ఒక పైస ఒక సెంటు భూమి లేదా ఒక ఇంచు భూమి కూడా పోకుండా మాత్రం గుర్తుకోవాలి. వాళ్ళ సంప్రదాయం మాత్రం గుర్తుకోవక్కర్లేదనుకుంటారు, వాళ్ళ ఆచారాలు గుర్తుకోవక్కర్లేదనుకుంటారు. అక్కడ మాత్రం స్వేచ్ఛ కావాలి. పోనీ ఆస్తుల కూడా నువ్వు స్వయంగా సంపాదించవాలి, మళ్ళీ వాళ్ళ ఆస్తి కోసం నువ్వు బాగులు అడ్డం ఎందుకు అంటే అలా కాదండి. అది మాత్రం ముక్కు పిండి పైద పైసలు అవుతాడ, సంప్రదాయం మాత్రం అవ్వక్కర్లేదంటాడు. ఏం మనుషులండి వీళ్ళు, వీళ్ళని మన మనుషులు అని గుర్తించాలి గౌరవించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎప్పుడైనా సరే పెద్దల యొక్క అభిమతం ఏదో పెద్దల యొక్క పరంపర ఏదో ఆ పరంపర నుంచి జారిపోవడం అనేది నీకు ఎప్పుడు శ్రేయస్కరం కాదు. ఆ పరంపరలో నువ్వు కూడా క్రమంగా సాగడం నేర్చుకో, అది నిన్ను బాగు చేస్తుంది ఉజ్జీవింపచేస్తుంది. అందుకే భీష్మ పితామహుడు దగ్గరికి వచ్చి ధర్మరాజు తనకి అన్ని ధర్మాలు తెలిసిన తాను కూడా ఇంకొకడికి అన్ని రకాల ధర్మాలని అంత చక్కగానో చెప్పగలిగిన వాడే అయినా దానాలు ఎట్లా చేయాలి ధర్మాలు ఎట్లా చేయాలి ఇలాంటివి అనేకమైన విషయాలని ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఆనుశాసనిక పర్వము అని అంటారు భారతంలో. చివర ఆయన అన్ని రకాల ధర్మాలను ఉపదేశం చేశాక ఇక సమగ్ర సారం చూడండి, ఎవరైనా మనకు ఉపదేశం చేసేటప్పుడు ఇక ఉపదేశం చివరికి వచ్చేస్తుంటే ఇంతవరకు ఏం చెప్పానో ఒకసారి నేను కన్సాలిడేట్ చేసి చెప్తున్నాను అని కమ్యూనిటీ యొక్క సారం ఇదే ఇప్పుడు అందుకే నేను నీకు చెప్పింది అని మనకు ఉపదేశం చేస్తుంటారే. అట్లా తాను చెప్పినటువంటి ధర్మాలన్నింటికీ ఇది సారభూతము సారతమైన అర్థం ఇది నేను నీకు చెబుతున్నాను అన్నట్లుగా భీష్మ పితామహుడు ఈ విష్ణు సహస్రనామ అధ్యాయాన్ని ఉపదేశం చేశాడు. ఈయన అడగడం అట్లానే అడిగాడు. కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత, నీ అభిప్రాయంలో ఏది ఉత్తమ ధర్మము అనేది నాకు చెప్పు. నువ్వు చెప్పిన ధర్మాలన్నీ నాకు తెలుసును, కానీ అన్నిటినీ నేను ఆచరించలేను కదా. ఇప్పుడు మనకు సవాలు అక్కడ తెలిసి ఉండొచ్చండి, తెలిసినందుకు మనం చేస్తామే అండి. తెలిసిన చేస్తూ కూర్చుంటే మనకి ఇంకా టీవీలు ఎక్కడ చూస్తామండి, మనం సినిమాలన్నీ ఎక్కడ చూస్తాం కనుక. ఇది అలా కాదు, ఇన్నింటిలోనూ ఏది అత్యుత్తమము అని నువ్వు అనుకుంటున్నావో అది చెప్తే అదొక్కటి నేను చేస్తాను. మిగతా నాకెందుకు చెయ్యడేకంటాను అంటే అలాంటి కదా చెప్పారు. షార్ట్కట్ ధర్మాలు చాలా బాగా తెలుసు నేను అడగడం. అసలు అలా చేసి వీళ్ళు గెలిచారు, లేకపోతే వీడు గెలవకపోయి ఉండేవారు. అసలు ధర్మరాజు ఎంత బుద్ధిమంతుడు తెలుసండి, అసలు ఇదంతా ధర్మరాజు బుద్ధి కాదు కండి. అదే కాదు, చక్రం చెప్పేవాడు ఉన్నాడు ఒక ఆయన, అసలు చేయించేదంతా ఆయన కదా, కథ నాయకుడు ఆయన, నడిపేదంతా ఆయన, అసలు హీరో ఆయనే. ఊరికే వీళ్ళందరికీ బొమ్మలు వీడికందరికీ వేషాలు వేసి వేదిక నుంచేవాడు, వీడే హీరో, వీడే హీరో, వీడే హీరో అని అనిపిస్తాడు. అసలు హీరో వెనకాల నుంచి చేయించేవాడంతా ఆయనే. యుద్ధం ఆరంభమైంది, అంతా శంఖాలు పూరించారు. సడన్ గా ధర్మరాజు తన డ్రెస్ తీసేసి కిరీటం పక్కన పెట్టేసి కవచాలు పక్కన పెట్టేసి రథం దిగేసి వెళ్ళిపోతున్నాడు. అందరూ స్టన్ అయిపోయాయి. ఇదేమిటి, ఇందాకటి దాకా అర్జునుడికి ఏమో అలా వైరాగ్యం పుడితే భగవద్గీతంతో ఉపదేశం చేస్తే ఆయన యుద్ధానికి ఇప్పుడు ఏదే పని చేస్తే ఆయనకి యుద్ధం చేద్దాం అనిపించేప్పటికి ఈయన గారికి వైరాగ్యం పుట్టుకొచ్చిందా ఏమిటిది. ఇలా కప్పల దగ్గర వ్యాపారంలో ఉంది, ఒక ఆయన సంస్కరిస్తే మరొక ఆయనకి మళ్ళీ ఇలాంటి వ్యాధి పుట్టుకొచ్చింది ఏమిటి అని చూస్తున్నారంతా. ధర్మరాజు తన మొత్తం యుద్ధపు వేషాన్నంతా తీసి పక్కన పెట్టి రథం దిగి పాదచారి అయి వెళ్ళిపోతున్నాడు. ఎటు, నేరుగా భీష్మాచార్యుడు ఏదో చేస్తున్నాండి. యుద్ధం ఆరంభానికి ముందుగానే చెప్తున్నాను, యుద్ధం ఇంకా ప్రారంభం కాదా, చేస్తుంటారా చూస్తున్నారు. ఏమిటి, యుద్ధం మానేస్తున్నాడా, పోతే ఏమైనా సంధి కుదుర్చుకోవడానికి వచ్చేస్తున్నాడా, కాంప్రమైజ్ అయిపోతున్నాడా అని చూడండి. యుద్ధం చేయడానికి సిద్ధపడొచ్చిన వాడికి అవసరాలు యుద్ధం చేయడానికి వెళ్ళి ఒళ్ళు వండుతున్నాయి. ఇప్పుడు ఏదైనా చెప్పాలనిచ్చిన వాడికి అడిగి చెప్పించుకోకపోతే వాడికి ఒళ్ళు మడుతున్నాయి. ఇప్పుడు పెడదాము అని వచ్చిన వాడికి పుచ్చుకునేవాడు తీసుకోకపోతే కూడా చాలా బాధ వేస్తున్నాయి. దెబ్బలు తినడానికి ప్రిపేర్ అయి వచ్చిన వాడికి దెబ్బలు కొట్టకపోతే వాడికి నా ఒళ్ళు మడుతున్నాయి. మన పేపర్లో చూసింటారండి మీరు, రెజలర్స్ వాళ్ళకి అప్పుడు క్యాన్సర్ అయిందని వాళ్ళంతా పెద్ద హడావిడి హడావిడి తీసేశారండి హైదరాబాద్. రెజలింగ్ అంటే ఒకడు గుద్దుకోవడం కదా, అంటే వాడితో కొట్టించుకోకపోతే కూడా వాడికి ఒళ్ళు మండుతుందండి వాడికి. ఇప్పుడు ఒక్కొక్కరి ఒక లక్షణం అండి. ఏమిటి, ధర్మరాజు ఎదురు వెళ్ళిపోతున్నాడు అని ఒక్కడొక్కడు గొసగుసలు ప్రారంభించాడు. నేరుగా ధర్మరాజు వెళ్ళిపోయి భీష్మాచార్య వాడికి నమస్కారం పెట్టించాడు. అమ్మ అయిపోయిందంతా ఇంకా అని అనుకున్నారు. తాత ఆశీర్వదించు అన్నాడు. ఏమని ఆశీర్వదించమంటావా, నీ ఇష్టం తాత, నేను నీ మనవాణ్ణి, నీ ఆజ్ఞకి బద్ధుడై ఉండేవాణ్ణి, నీ ఆశీర్వచనం కోరిన వాణ్ణి, నువ్వు ఏది మంచిది అనుకుంటే అది ఆశీర్వదించు. విజయోస్తు, నువ్వు వచ్చావు కనుక బ్రతికిపోయావు, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మీకందరికీ కూడా నా సడాకా చూపించుండేవాణ్ణి. విజయోస్తు.